Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.
ఇప్పుడు మీకోసం చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్.
డిస్క్లైమర్: ది వ్యూస్, కామెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ ది ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్ అండ్ నాట్ నెసెసర్లీ ది బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈజ్ వారెంటెడ్ బై ద హోస్ట్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ అబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
Parameshwara swaroopulaina mind media shrotalaku cheruku Ramamohan Rao namaskaramulu. Ee roju nenu Gajendra mochamu nu kurchina ఒక విశ్లేషణముతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఒకనొక కాలంలో గజేంద్ర మోక్షము అంటే తెలియని పిల్లవాడు ఉండేవాడు కాదు, లేక తెలియని అమ్మాయి ఉండేది కాదు. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరి నోటిలో గజేంద్ర మోక్షము, పోతన రాసిన భాగవతములో ఉన్న పద్యములు మిదిలేవి. అసలు ఆ కాలములో ఆ మాటకు వస్తే స్త్రీలు ఎక్కువగా పాఠశాలలకు పోయేవారు కాదు, కానీ ఇంట్లోనే తల్లిదండ్రుల ద్వారా లేక అవ్వా తాతల ద్వారా తాము భారత భాగవత రామాయణములు చదువుకోగలిగినంత చదువు నేర్చుకునేవారు. పైపెచ్చు భాగవతంలోని రుక్మిణీ కళ్యాణ ఘట్టము కానీ గజేంద్ర మోక్ష ఘట్టము కానీ ప్రహ్లాద చరిత్రము కానీ వారు నిత్య పారాయణముగా స్నానాదులు ముగించిన తరువాత తమ తమ పనులు చేసుకుంటూ చెప్పుకునేవారు. మరి ఈరోజు ఆ సాంప్రదాయము కనుమరుగైపోయినది. పైపెచ్చు ఇది కేవలము బ్రాహ్మణ కుటుంబములలో మాత్రమే కాదు, బ్రాహ్మణేతరులు కూడా అందరూ వీళ్ళు వాళ్ళు అననవసరమే లేకుండా ప్రతి ఒక్కరి నోళ్లలో కూడా భాగవతములోని ఈ ముఖ్యమైన ఘట్టముల యొక్క పద్యములు నానేవి. ఈరోజు ఆ అదృష్టమును పోగొట్టుకున్నట్టే కాక అటువంటి ఒక అదృష్టము ఉన్నది అని తెలుసుకునే అవకాశము కూడా లేకుండా పోయినది. దయతో తల్లిదండ్రులు ఈ మాటలను తమ హృదయ కుహరములలో ఉంచుకొని తిరిగి భాగవత పద్యములకు పునఃప్రతిష్ఠ కలిగించవలనని నేను ప్రార్థించుతూ ఉన్నాను. ఈరోజు గజేంద్రుడు లేడు, మోక్షము లేదు. గజేంద్ర మోక్షము అంటే ఏమిటో కూడా తెలియని పిల్లలు ఉన్నారు. నేను గమనించినాను కాబట్టి ఇది వాస్తవము నేను చెప్తూ ఉన్నది అనేది ఘంటాపథముగా చెప్పుతున్నాను. ఇక పూర్వము అంటే మా రోజుల్లో, మా తర్వాత కొంతకాలం వరకు బహుశా పిల్లలకు తప్పనిసరిగా భారతములోని పద్యములు వచ్చినా రాకున్నా, రామాయణంలోని పద్యములు వచ్చినా రాకున్నా, భాగవతంలోని పద్యములు మాత్రము ముఖ్యముగా కొన్ని ఘట్టములు రుక్మిణీ కళ్యాణము, గజేంద్ర మోక్షము, ప్రహ్లాద చరిత్ర ఇటువంటి కొన్ని ఘట్టములను గురించి ఆ పద్యములు పిల్లలకు తల్లిదండ్రులు లేక వాళ్ల అవ్వా తాతలు నోటికి నేర్పించేవారు కూర్చోబెట్టుకుని. ఈరోజు అటువంటి అవకాశములే లేకుండా పోయినాయి. ఎందుకంటే అవసరము లేకుండా పోయింది కాబట్టి. ఎప్పటికైనా కూడా అవసరము ఉంటే అవకాశము వెతుకుతారు, వెతికితే అవకాశం కనపడుతుంది. ఇక్కడ అవసరమే లేకుండా పోయింది కాబట్టి వెతికే అవకాశమే లేదు. ఇటువంటివి చిన్న వయసులో పిల్లలకు నేర్పించడం వల్ల వాళ్ళు భవిష్యత్తులో ఎంత ఉదాత్తమైనటువంటి నడవడిక కలిగి ఉండబోతారు అన్నది నేటి తల్లిదండ్రులకు ఊహకు అందని విషయము. డబ్బు సర్వస్వము కాదు, డబ్బును వెంట తీసుకుపోవుట జరుగుట లేదు, కేవలము మనిషి యొక్క ప్రవర్తన నడవడిక తాను. సంఘములో సాటి వ్యక్తులతో ప్రవర్తించే తీరు, స్వార్థము అంతో ఇంతో ఎంతో కొంత కలిగి ఉన్నా కూడా నిస్వార్థత అన్నది తప్పకుండా వాళ్ల మనసులో పాదుకొనుట వల్ల తాము ఏదైనా చెడ్డ తలంపు వచ్చినా ఒకసారి విశ్లేషణ చేసుకుని ఆ పని చేయటం సాధించడం జరుగుతుంది. ఇటువంటివన్నీ చదివి తెలుసుకుంటే అందువల్ల ఇది ఎంతో అవసరము. ఇటువంటి ఒక సాంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించండి అని తెలుపుకుంటూ పోతన గారి భగవత్ ప్రార్థన ఆ పిదప వారు గజేంద్ర మోక్షమును నడిపించిన తీరు అన్న ఈ విషయములపై నేను నాకు తోచిన రీతిగా తెలియజేసుకుంటాను. పోతనను గురించి నేను చెప్పుటలేదు. ఆయన ఏ ప్రాంతము వాడు అన్న మాటతో పోతనను గురించి చెప్పడం మొదలు పెడితే అది మనస్తాపములకు దారితీసే అవకాశం ఉంటుంది. ఆయన ఒక మహనీయుడు, ఒక మహాభక్తుడు. ఆయన ఏ ప్రాంతము వాడైనా కూడా సదా పూజనీయుడు. ఆ మాటను మనసులో మనం ఉంచుకొని ఆయన చేసిన ప్రార్థనలతో నేను చెప్పదలుచుకున్నది మొదలు పెడతాను. ఆ మాటకు కూడా ముందు మొదలు మనవి చేసుకోవలసినది ఏమిటి అంటే, పోతన అద్వైతి, ఆయనకు శివకేశవ తారతమ్యము లేదు. ఎక్కడ ఏ సందర్భమున కథలో ఎవరిని గురించి చెప్పవలసి వస్తే వారిని గురించి పరమోత్కృష్టముగా ఎంతో గొప్పగా వర్ణించి చెప్పినాడు. అసలు ప్రారంభములోనే ఆయన తన ప్రార్థనా పద్యములలో శివకేశవ తారతమ్యము లేకుండా సరస్వతీదేవి అనుగ్రహము కొరకు గణనాథుని విఘ్నాలు కలిగించకుండా ఉండుటకు ఈ విధముగా అందరినీ ప్రార్థించిన పిదపనే ఆయన భాగవత రచనకు పూనుకొన్నాడు. అందువల్ల భాగవతము కేవలము వైష్ణవమునకు సంబంధించినది, పోతన వైష్ణవుడు అన్న ఆలోచనల జోలికి పోకుండా ఆ మహనీయుని గురించి, ఆయన వ్రాసిన గజేంద్ర మోక్షమును గురించి విందాము. చూడండి, మొదటి ప్రార్థనా పద్యములోనే పోతన్న గారు నిర్దిష్టముగా తన మార్గము ఇది, తన లక్ష్యము ఇది అని తెలియబరుస్తూ ఉన్నారు. అయ్యా, నేను ఈ భగవంతుని యొక్క కథలను ఎందుకు వర్ణిస్తూ ఉన్నాను అంటే కైవల్యము పొందటానికే. ఆయన సహజ పాండిత్యుడు, ప్రత్యేకముగా ఎవరి వద్దనైనా పోయి పాఠములు నేర్చుకున్న ఉదంతాలు కనిపించవు. అసలు పాండిత్యానికి శ్రీనాథుడు పరాకాష్ట. శ్రీనాథుడు పోతన బావామరుదుల సంబంధం ఉంది అని చెప్పుకుంటారు. పాండిత్యానికి శ్రీనాథుడు ప్రతీక, మరి పోతనయో భక్తి పారవస్యానికి ప్రతీక. శ్రీనాథుడు ఎన్నో కావ్యములను ఎంతో గొప్పగా వ్రాసినాడు. పైపెచ్చు కొన్ని పద్యములు భాగవతములో వ్రాయుటలో శ్రీనాథుని కూడా పోతన్న అనుకరించినాడు. అయినా కూడా పోతన పద్యము పాఠకుల లేక భక్తుల రసనలపై నానినంతగా శ్రీనాథుని పద్యాలు నానటము జరగలేదు. ఎందుకంటే ఆయన అంటే పోతన గారి పద్యాలలో మొట్టమొదటిది భక్తి పారవశ్యత, భక్తి పారమ్యత. రెండు లాలిత్యము, మాధుర్యం, సమగ్ర వర్ణనము. ఇవి కాకుండా అది చదివితే ఆత్మసాక్షాత్కారం అవుతుంది అన్న నమ్మకమునొక దానిని భక్తులలో ఆయన కలిగించుట దీనికి కారణము. అందుకే ఆయన చెప్తాడు, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్. నేను అసలు ఈ కావ్యాన్ని ఎందుకు రాస్తూ ఉన్నాను అంటే, మానవ జన్మకు ఏదైతే అత్యుత్తమమైన పురుషార్థమో, అంటే మోక్షమే కదా, ధర్మార్థ కామమోక్షములు అని చెప్పినారు కదా, కాబట్టి నాకు కావలసినది ఆ మోక్షమే. ఆ మోక్షప్రాప్తి కొరకు నేను ఈ కావ్యాన్ని రాస్తూ ఉన్నాను. ఆ మోక్షప్రాప్తినే ఆయన శ్రీ కైవల్య పదము అని పేర్కొనటం జరిగింది. లోకరక్షా పారాయణుడు, భక్త పాలనమే ఒక కళగా ఆచరించేవాడు, దానవుల ఔద్ధత్యమును అరికట్టేవాడు, కేవలము తన లీలావలోకనముతో, అంటే ఆయన యొక్క కంటి చూపుతోనే బ్రహ్మాండములను సృష్టించేవాడు, యశోదకు ముద్దుబిడ్డడు అయిన ఆ బాలకృష్ణుని శ్రీకైవల్య పదమును నేను పొందగోరుచు ఆయనను ధ్యానించుతున్నాను అని చెప్పినాడు.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
Hi everyone, this is your playback singer Bhagavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
Andariki namaskaram, nenu Geeta Madhuri. Meeru vintunnaru Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
బంగారం లాంటి మనుషులు, ఆణిముత్యాల లాంటి మనసులు, ఈ రెండూ కలిసిన వారి గురించి విన్నప్పుడు వెన్నెల్లో నీరెండు కలిసి మెరిసినట్టు మన మనసులో ఒక మధురానుభూతి కలుగుతుంది. మన గుండెల్లో ఎవర్ గ్రీన్ గా నిలిచే అటువంటి కళాకారుల గురించి చెబుతూ ఆ పాత మధురాలైన వారి పాటలను మీకు వినిపించే కార్యక్రమమే పాత బంగారం. మీ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీశ్వరంలో తప్పకుండా వినండి.
హాయ్, నేను మీ మణి శర్మ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరమే.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వైలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్స్.
మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు, పెట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఆయన ఈశ్వర ప్రార్థన మానలేదు. శివుణ్ణి ఎంతగా వర్ణించినాడో చూడండి. వాలిన భక్తి మృక్యదన వారిత తాండవ కిళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరి జాముఖ పద్మ మయూఖ మాలికిన్ బాల శశాంక మౌళికి కపాలికి మన్మహ గర్వ పర్వతోన్మూలికి నారదాది మును ముఖ్య మనస్సరసీరుహాళికిన్ అంటే అనంత లీలాతాండవలోలుడైన పరమశివునికి, మిక్కిలి దయగలిగిన వానికి, త్రిశూలధారికి, పర్వతరాజపుత్రి పార్వతీదేవి యొక్క ముఖపద్మము పాలిటి సూర్యునికి, తలపై నిలవంక ధరించిన వానికి, మెడలో పురిల పేరు ధరించిన వానికి, మన్మధుడి గర్వము సర్వము ఖర్వము చేసిన వానికి, నారదారి మునుల మానస సరోవరములలో విహరించేవానికి శిరస్సు వంచి భక్తి పురస్సరముగా ప్రణామము చేయుచున్నాను అని చెప్పినాడు. అదేవిధంగా బ్రహ్మ ప్రార్థన కూడా చేసినారు ఆయన. ఆతత సేవ చేసిన సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు, భారతీయ హృదయ సౌఖ్య విధాతకు, వేదరాశి నిర్ణేతకు, దేవతానికర నేతకు, కల్మష జేతకున్, అన్నతత్రాతకు, దాతకున్, నిఖిల తాపసలోక శుభప్రదాతకున్. అర్థము సులభగ్రాహ్యము కాబట్టి నేను దీనిని విడమర్చి చెప్పటం లేదు. అదేవిధముగా ఇక గణపతి ప్రార్థనకొస్తే, ఆదర మొప్ప మృక్యుడు అగ్ని సుతాహృదయానురాగ సంపాదికి, దోష భేదికి, ప్రపన్న వినోదికి, విఘ్నవల్లికాఛేదికి, మంజువాదికి, అశేష జగజ్జననంద వేదికిన్, మోదక ఖాదికిన్, సమద మూషక సాదికి, సుప్రసాదికిన్. ఎటువంటి ఉపమానాలు, ఎటువంటి శబ్దాలంకారము, శబ్దాలంకారముతో తీరలేదు. శబ్దాలంకారానికి ప్రాధాన్యత ఇచ్చేవారు మామూలుగా అర్థానికి ఇవ్వలేరు. కానీ ఇక్కడ పోతన్న పద్ధతే వేరు. ఎంత ఆయన శబ్దాలంకారమునకు ప్రాధాన్యత ఇచ్చినా అర్థము విషయములో ఆయనది రాజీ పడే మనస్తత్వము కాదు. అందువల్ల ఆయన ఆ వినాయకుణ్ణి ఎంతగానో విశేషణాలతో పొగుడుతూ, ఆయనకు మొక్కులిడుతూ, తనను ఎటువంటి విఘ్నాలు కలగకుండా కాపాడమని కోరుకున్నాడు. ఇక సరస్వతీదేవిని మరిచినాడా అంటే, అమ్మో, ఆమెను మరిస్తే అసలు వ్రాత మొదలుపెట్టవద్దు. అక్షరము ఆయన కలము అక్షరానికి అనుగుణముగా తిరగవద్దు. అందువల్ల ఆమెను తలుచుకుంటాడు ఆయన ఈ విధంగా. క్షోణి తలంబునన్నుదురు శోకగ మృక్కి నుతింతు సైకత శ్రోణికి, చెంచరీకచే సుందర వేణికి, రక్షితామర శ్రేణికి, తోయ జాతభవ చిత్త వశీకరణైక వాణికిన్ వాణికి, అక్షదామశుక వారిజ పుస్తక రమ్య పాణికిన్. అర్థము ఏమిటంటే, నేలకు నా నెన్నుదురు సోకే విధముగా సాగిలపడి మృక్కి, సైకత శ్రోణి అంటే ఈ మాటను నేను దాటవేస్తే అర్థము తెలుసుకునే అవకాశము ఉండదు. అందువల్ల ఆ మాటకు అర్థము చెబుతూ ఉన్నాను. సైకతము, సైకత శ్రోణి అంటే, సైకతము అంటే ఇసుక, సికతము అంటే ఇసుక. ఇసుక దిన్నెలను పోలినటువంటి, పిరుదులు కలిగినటువంటి తల్లి అని పోతనగారు ఇక్కడ చెప్పిన మాట. దీనిని నేను ఈ భావము చెప్పిన తరువాత నాకు తోచిన నాలుగు మాటలు దీనిని గురించి చెబుతారు. అలి నీళ్ళ వేణికి, అలి నీళ్ళ వేణి అలి అంటే గనక తుమ్మెదలు, తుమ్మెదలు నల్లగా ఉంటాయి. ఆమె జడు కూడా అదే విధంగా ఉంటుంది కదా. కావున తుమ్మెదల బారును పోలినటువంటి, జడ కలిగినటువంటి తల్లి. తామరలచే సమావృతమై ఉన్నది ఆమె. అంటే తామరలే కోట మాదిరి ఉన్నాయట. అన్ని తామరల మధ్యన ఆ తల్లి నిలిచి ఉంది. ఆమె ఎటువంటి తల్లి అంటే, తోయజాత భవుని చిత్త వశీకరణం చేసుకోగలిగినటువంటి తల్లి. అంటే బ్రహ్మ యొక్క మనసు ఆమె మీద పారవేసుకున్నాడు. బ్రహ్మ మనసు ఆమె వశములో ఉన్నది అని చెబుతూ ఉన్నారు. ఆ విధమైనటువంటి అక్షతామ అంటే స్ఫటికముల మాల. స్ఫటిక మాల ఒక చేతిలో ధరించి ఉంది. సరస్వతి యొక్క వర్ణనలో అంటే ఒక చిత్రరూపంలో చూస్తే ఆమె చేతిలో స్ఫటికమాలను కూడా మనము గమనించుతాము. శుక అంటే రామచిలుక. వారిజ తామర పువ్వు. పుస్తక అంటే పుస్తకము. రమ్య పాణికిన్ అంటే వీటలన్నింటినీ ధరించినటువంటి వివిధములైనటువంటి హస్తములు ఎంత రమ్యముగా ఉన్నాయంటే అంత రమ్యముగా ఉన్నాయట ఆ చేతులు. ఇవన్నీ ధరించి ఉంటే గనక అటువంటి చేతులు కలిగినటువంటి ఆ మహాతల్లికి సరస్వతీదేవికి నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెప్పినాడు. ఇక్కడ నేను సైకత శ్రోణి అన్న మాటను ఎందుకు ఉపయోగించినాడు, ఇది అశ్లీలముగా కనపడుట లేదా ఆయన అంత భగవద్భక్తుడు కదా ఈ మాటను ప్రయోగించవచ్చునా అన్న అనుమానము ముఖ్యముగా నేటి కాలంలో చాలామందికి రావచ్చు. ఇది ఎటువంటిది అంటే, ఒక స్త్రీనే కానీ ఒక తల్లిని కానీ ఒక అమ్మవారిని కానీ వర్ణించవలను అంటే వర్ణించేటటువంటి కవి లేక చిత్రరూపంలో వర్ణించేటటువంటి ఒక చిత్రకారుడు ఎవరైనా కూడా ఆపాద మస్తకము చూడనిదే తెలుపలేడు. ఆ పాద మస్తకము ఎప్పుడైతే చూచినాడో తన కండ్ల ముందర అమ్మవారి విగ్రహము ఎప్పుడైతే ప్రత్యక్షమవుతూ ఉందో ఆ విగ్రహములో ఉండేటటువంటి ప్రత్యేక అవయవములు వాటి గొప్పతనము వెంటనే తన యొక్క మేధస్సులో ముద్రింపబడిపోతుంది. ఆ ముద్రణను యథాతథముగా కవులైన చిత్రకారులైన తమ తమ ఘంటములతో కానీ లేక తమ తమ కుంచెలతో కానీ వ్రాసి మనకు ఆనందాన్ని కలుగ చేస్తారు. ముఖ్యముగా ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, శరీరములో మనము కాళ్ళు ఉన్నాయి, కాళ్ళు అంటాము, చేతులు చేతులు అంటాము, కానీ ఒక్క మర్మావయవముల విషయములో మాత్రము మనము చెప్పుటకు సంకోచిస్తాము. ఇందులో నిజమునకు సంకోచపడవలసినది ఏమీ లేదు, అవి కూడా శరీరములోని భాగములే. మన మనస్సు పక్కదారిన పోనంత వరకు మన మనస్సు నీచమైన తలంపులకు మూలము కానంత వరకు ఏ అంగమును గురించి చెప్పినా తప్పు లేదు. అది కేవలం ఒక నియమము, ఒక నిష్ట, ఒక భక్తిభావముతో చెప్పేటటువంటి మాట కాబట్టి చెప్పిన వ్యక్తిని తప్పుగా అర్థము చేసుకోవలసిన అవసరమే లేదు. మన దుర్భాగ్యము కొద్దీ నేటి కాలములో అటువంటి మాటలను కేవలము కామప్రకోపులు మాత్రమే వాడటం వల్ల ఈరోజు ఆ మాటలు రాసిన ఆ మహనీయులను మనం తప్పుపడుతూ ఉన్నాము. ఏది ఏమైనా బాలుడు తల్లి సన్యమును గ్రోలుతూ ఉన్నాడు అంటే నోటితో ఒక సన్యమును తాను గ్రోలుతూ ఉంటే ఒక చేతితో రెండవ సన్యమును పట్టుకుంటాడు. మరి ఇందులో మనం ఏదైనా కూడా అశ్లీలతను చూస్తూ ఉన్నామా? తల్లికి మనము ఎప్పటికీ బాలురమే. ఆ తల్లి ఎంత పెద్దదో మనకు తెలియదు, ఎంత వయసు ఉందో తెలియదు, ఆమెకు జర మరణము అన్నవి లేవు. మనమా కేవలము బ్రతికేది మహా అంటే కూడా 100 సంవత్సరాలు మాత్రమే. కావున ఆ తల్లి వయసుతో పోల్చుకుంటే మనమెంత, మనమెప్పటికీ చిన్న పసిబాలురమే. కావున మనకు ఏ అంగమును గురించి మనము చెప్పినా మనలో ఒక అమాయకత లేక ఒక భక్తిభావము తప్పించి వేరే ఉండదు. అటువంటి మనసుతోనే మహానుభావులైన పోతనాడి మహాకవులు రాసినారు, కానీ అన్యథా కాదు.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
Namaste. This is Vivika. Now you are listening to My Media, the voice of India.
భగవంతుడి సృష్టిలో బోలెడు చిత్ర విచిత్రాలు. ప్రపంచంలో ప్రతి క్షణం ఏదో ఒక మూల ఒక విశేషం జరుగుతూనే ఉంది. కానీ మనలో చాలా మంది రేపు పొద్దున కాఫీ గ్లాసులు తాగాల, కప్పులు తాగాల అనే సిల్లి విషయాల గురించి చాలా సీరియస్ గా ఆలోచించేస్తూ ఉంటారు. సో అలాంటివి కాకుండా ప్రపంచంలో మీకు తెలియాల్సినవి, మీరు తెలుసుకోవాల్సినవి, నాకు తారసపడినవి నేను చెప్తాను. స్టేట్ యూంటూ చిత్రం భళారే విచిత్రం, మీ ఆర్జే వెన్నెలతో, ఓన్లీ ఆన్ మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో శ్రోతల కోసం భాస్కర శతకంలోని ఒక పద్యం. ఆరయనెంత నేరు పరి అయి కెరించిన వాణి దాపునం గౌరవముప్పగూర్చునుపకారి మనుష్యుడు లేక మేలు చేకూర దదెట్లు హత్తుగడగూడునే చూడబదారు వన్నె బంగారములోననైన వెలిగారము గూడకయున్న భాస్కరా. ఈ పద్యం యొక్క భావము గౌరవము కూర్చు చెలికాడు లేక తానెంత వాడైనను మనుజునకు మేలు జరగదు. మేలువన్నె బంగారమైనను టంకము లేనిది ఇతర వస్తువుతో కలియదు కదా. ధన్యవాదములు.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడాలంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఈ విధమైనటువంటి రాతలు మనం ఒక పోతన విషయంలోనే కాదు, శ్రీనాథుడు, తిక్కన, నన్నయ్య, ఎర్రా ప్రగడ ఎవరి విషయంలోనైనా లేక ప్రబంధకవులు ఎవరి విషయంలోనైనా తీసుకోవచ్చు. వాళ్ళు సరస్వతీదేవిని తమ నాలుక అన్న పీఠముపై ప్రతిష్ఠించుకున్నవారు. వారు ఏమి చెప్పినా చెల్లుతుంది. అందువల్లనే వాళ్ళవి చెప్పగలిగినారు.
కోతన్న వ్రాసిన ప్రార్థనా పద్యములలో ఈ పద్యము కూడా ఒకటి. ఇది వారు తమ కోసం వ్రాసినట్టుగా కనపడుతుంది. పద్యం ఏమిటంటే, పుట్టంబుట్ట శరంబునన్ మొలువ, పుట్టంబుట్ట శరంబునన్ మొలువ అన్నది ఒకటైతే ఒక పాఠాంతరం కూడా ఉంది. పుట్టంబుట్ట శిరంబునన్ మొలవ విశ్లేషణ తరువాత నాకు తోచిన విధముగా చెబుతాను. ఇప్పుడు పద్యం పూర్తిగా చదువుతారు. పుట్టంబుట్ట శరంబునన్ మొలువ నంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను గాలి కొలువను పురాణింపన్ దొరంకొంటి మీదెట్టేవెంతు జరింతు తత్సరణి నాకీవమ్మ యో అమ్మ మేల్పట్టున్నాకగుమమ్మ నమ్మితిదుమి బ్రాహ్మి దయాంబోనిధి. ఈయన ఈ పద్యమును తమ కోసమే వ్రాసుకున్నాడు అని ముందే మనవి చేసుకున్నాను. ఒకవేళ వ్రాసుకున్నది తన కోసమే కావచ్చు, కానీ ఈ పద్యములో కనిపించేది కోతన్న గారి అణుకువ మణుకువ, ఆయన యొక్క మహనీయత, అహంకారము లేమి ఎంతగా ఉన్నదో ఆయనలో అన్నది మనకు అగుపించుతూ ఉంటుంది. ఇక ఈ పద్యములోని అర్థమునకు కాస్త పోదాము. పుట్టంబుట్ట అంటే నేను పుట్టలో పుట్టలేదు తల్లి, అంటే నేను వాల్మీకిని కాదు, ఆయనంత గొప్పవాణ్ణి కాదు, ఆయన రామాయణము వ్రాసినంత గొప్పగా నేను వ్రాయలేను అని ఇంత అర్థము దాగి ఉన్నది ఆ ఒక్క మాటలో. ఇక తర్వాత ఏమిటంటే, శరంబునన్ మొలవనన్. శరము అంటే నిజానికి మూడు అర్థాలు ఉన్నాయి, బాణము అని, నీరు అని, రెల్లు అని. ఇప్పుడు రెల్లు అన్న అర్థము తీసుకుంటే శరవణము రెల్లు పొదలు. ఈ రెల్లు పొదలలో పుట్టినవాడు శరవణ భవుడు, అంటే కుమారస్వామి. కుమారస్వామి స్కంద పురాణానికి కర్త అన్న మాట ఉంది. అందువల్ల ఆయనంత గొప్పగా నేను వ్రాయలేను అని నేను శరంబునన్ మొలువా అని చెప్పినాడు అన్నది కొందరి మాట అయితే, కొందరు శరము అంటే బాణము, శరంబునన్ మొలువ అంటే బాణుడు అన్న పేరు కలిగిన వాణ్ణి కాదు. ఏదైనా కూడా ఒక విషయాన్ని గురించి చెప్తే గనక అది బాణులు రాసినటువంటి కాదంబరులు లేకుంటే అబాణకము అన్న మాట ఒకటి ఉంది ప్రాచుర్యంలో. అసలు ఈ విషయాన్ని గురించి ఒక్క మాట చెప్పవలసి వస్తే,
బాణుడు ఈ కృతిని తాను పూర్తిగా కూడా వ్రాయలేదు. పైపెచ్చు ఆ కాలములోనే అందరూ శ్లోకములలో రాసే సమయములో తన కావ్యమును వచన రూపములో వ్రాసిన వాడు ఆయన. ఆయన పూర్తి చేయకుండా మరణించడంతో ఆయన కుమారుడు భూషణ భట్టు అని కొందరు, పులింద భట్టు అని కొందరు అన్న ఆయన కుమారుడు పూర్తి చేయటం మాత్రం జరిగింది అని చెబుతారు. ఈ కాదంబరి అన్న మాటకు ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఆడుకోయిల అని, గోరువంక అని, మద్యమని, ఈ విధముగా ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఇటువంటి ఒక పదానికి అనేక అర్థములు కలిగినటువంటి ఒక కావ్యము వ్రాసి మనలను మీరు ఏ విధముగా తలచితే ఆ విధముగా తలవండి, నేను చెప్పినది ఇది అని చెప్పినారు ఆయన. అందువల్ల ఆయనకు సంస్కృతమునందు కవిగా, పండితునిగా ఎనలేని ఖ్యాతి ఉంది. అందువల్ల మన పోతన్న నేను బాణుని కాదు అని అంటూ ఉన్నాడేమో. ఇక్కడ ఇంకొక పాఠాంతరం ఏమిటంటే, పుట్టంబుట్ట శిరంబునన్మలువ, అంటే పుట్ట తలను మించి పెరిగినది అన్న అర్థములో ఈ మొత్తము వాక్యమంతా వాల్మీకి సంబంధించినదే అని అంటారు కొందరు. ఏది ఏమైనా కాని పోతన్న తాను పద్యంలో తెలిపిన వారందరూ బాణుణ్ణి మనము గ్రహించినా గ్రహించకున్నా, స్కందుడే అని అనుకున్నా అనుకోకున్నా, వాల్మీకియే కావచ్చును అని అనుకున్నా, వీరందరికంటే తాను పెద్ద కాదు, తాను గొప్పవాణ్ణి కాదు అని ఎంతో విధేయతతో చెప్పుకున్నాడు ఈ పద్యంలో. అందువల్ల ఆయన ఏమి చెప్తూ ఉన్నాడు అంటే, అమ్మా ఓ బ్రహ్మదేవుని అర్ధాంగి తల్లి భారతి, నేనా పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను, బాణము నుండి ఏర్పడిన పేరు కలిగిన బాణుడనూ కాదు, ఇంకొక అర్థంలో సుబ్రహ్మణ్యుడనూ కాను, కాళీమాతను కొలిచిన కాళిదాసునూ కాను, కానీ మాత ఈ భాగవత పురాణ రచన కూడా వారిలాగే గంభీరముగా చేయవలను అని పూనుకున్నాను. దీనిని కూడా వారి రచనల వలె అజరామరమై ఉంచ నేను ఈ రచన చెయ్య పూనుకున్నాను. ఈ రచన శాశ్వతముగా ఉండే విధముగా అనుగ్రహించమ్మా తల్లి, నిన్ను మాత్రమే నమ్ముకొని నేను ఈ కావ్యరచన మొదలుపెట్టినాను కాబట్టి నా రచన అత్యుత్తమ మార్గములో నడుచులాగున కనికరించమ్మా దయామయ్యి అని ఆయన వేడుకుంటూ ఉన్నాడు. ఎంత వినయమో, ఎంత విధేయతో ఒక్కసారి చూడండి. ఇక తరువాత ఇంకొక విషయము, అందరికీ తెలిసినటువంటి పద్యము తల్లి నిన్ను దలంచి. దీని మీద కొందరు తమ అనుమానమును వ్యక్తం చేస్తారు, ఇది పోతన రాసినదా లేక అందులో ప్రక్షిప్తమా అని కూడా. నా ఉద్దేశ్యము ఇంత చక్కని పద్యమును ఇంత లలితమైన రీతిలో, ఇంత భావస్ఫోరకముగా, ఇంత హృద్యముగా పోతన మాత్రమే వ్రాయగలుగుతాడు అన్నదే కాకుండా, ఆయన రాసిన మిగతా పద్యముల వలె అసలు వారికంటే ఎక్కువగా కూడా ఈ పద్యము ప్రతి ఒక్కరి నాలుకపై ఆ కాలంలో నానుతూ ఉండేది. చదువు మొదలుపెట్టిన ప్రతి ఒక్కరి చేత ముందు ఈ పద్యమును చెప్పించి, ఆ తరువాత ఈ పద్యమును కొన్ని రోజులలో నేర్పించి, ప్రతిరోజు నిత్యపారాయణముగా పిల్లల చేత గురువులు చేయించేవారు. శుక్లాంబరధరము, తల్లి నిన్నుదలంచి, సరస్వతి నమస్తుభ్యం, ఇటువంటి శ్లోకాలు కానీ పద్యాలు కానీ రాని పిల్లవాడు ఉండేవాడు కాదు. అందువల్ల ఇది ఆయన పద్యముగానే గైకొని నేను ఆ పద్యమును కూడా మీకు వినిపించబోగుతున్నాను. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్ బునితిన్, నీవు నా ఉల్లంబందున నిలిచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబులు శోభిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్, జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. సూచనారా, ఎటువంటి హృద్యమైన పద్యము ఇది. పిల్లలకు నేర్పిస్తే ఎంత గొప్పగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం అండి, నేను మీ రామజోగేశ్ శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
సరాగాల సాయంత్రం సాటర్డే స్పెషల్ ప్రతి శనివారం సాయంత్రం 8:30 మీకోసం ఎందరో సెలబ్రిటీస్ వాళ్ళ వాళ్ళ మాటలు పాటలు అన్నీ మీ అందరికీ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో స్టే ట్యూన్ టు సాటర్డే స్పెషల్ ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
నమస్కారం, నేను మీ కీరవాణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్స్.
సౌండ్ క్లౌడ్, అరే అసలే మై మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మై మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialo వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మై మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అసలు ప్రాణశక్తి సరస్వతి అని వేదమే పేర్కొనింది. మనలో ఉన్న ప్రకాశమే ప్రాణం. ప్రాణము ఉన్నంత వరకే మన యొక్క మనుగడ. ఆ మనుగడ మనము కలిగి ఉండవలనంటే ఈ ప్రాణము అన్నది మనలోని అణు అణువులో ఉంటుంది. వార్ధక్యము వచ్చి శరీరావయవములు సహకరించకపోవటం మొదలైనప్పుడు ఏమవుతూ ఉన్నది? ఒక్కొక్క అణువులో కలిగినటువంటి ఆ ప్రాణశక్తి తగ్గుతూ తగ్గుతూ వస్తూ ఉంది. అందువల్లనే మన శరీరములో ఆ ముడతలు కానీ ఆ చేతగానితనము కానీ ఏర్పడుతూ ఉంది. ఆ శక్తినే మనము నిజమునకు సరస్వతి అంటూ ఉన్నాము. అసలు అక్షరములను మన పూర్వులు ప్రాణములు మహాప్రాణములు అని వర్గీకరించినారు. అది ఎట్లుంచితే అక్షరములకు అధిదేవత సరస్వతి. అక్షరములు అంటే ప్రాణములు మహాప్రాణములు అని మనకు అర్థమవుతూ ఉంది. కావున సరస్వతి ప్రాణములకు అధిదేవత అయి ఉన్నది. ఎప్పటికీ ఈ సరస్వతి ప్రాణశక్తి అయి కూడా ఈమె జ్ఞాన సంపదకు ప్రాధాన్యతనిస్తుంది, విద్యకు అధిదేవత. ఎవరైతే జ్ఞానమునకు పెద్దపీట వేస్తారో వారికి సమస్త విజ్ఞానము సమకూరుతుంది అనడంలో ఎటువంటి సందేహము మనము పడనవసరము లేదు. కాబట్టి మనము సంపాదించినది ఏదైనా సద్వినియోగము చేయవలను అంటే ఆ సంపాదించినది ఏమై ఉండవలను? మనకు ఆ తల్లి ఏవైతే బుద్ధి ప్రతిభ ఆలోచన మేధ ధారణ, స్మృతి, ప్రజ్ఞ, స్ఫురణ వంటి ధీశక్తులను సమకూర్చగలుగుతుందో ఆ తల్లే సరస్వతి. మరి ఆమెను ప్రార్థించకుండా మనము చదువు విషయంలో, అంటే రాయటం కూడా చదువులో ఒక భాగమే, ముందుకు కదలలేదు. అందువల్ల ఈ పద్యం తప్పనిసరిగా ఇక నుండి అయిన ఆ తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించండి. ఇటువంటి అమృత తుల్యములైన పద్యములను ఇచ్చిన పోతన్నకు సాష్టాంగ దండ ప్రణామములను నేను ఆచరిస్తూ ఉన్నాను. మీకు కూడా మన సారా సాష్టాంగ దండ ప్రణామములను ఆచరించమని ప్రార్థించుతూ ఉన్నాను. ఇక తరువాత విషయమునకు, అంటే తరువాత పద్యమునకు వస్తాను. ఇది కూడా శారదాదేవి ప్రార్థనే. చూడండి పోతన్న, మిగతా దేవతలకు ఒకటి లేక మహా అంటే రెండు పద్యాలకు మించి చెప్పకుండా ఒక్క శారదాదేవిని గురించి మాత్రము ఎంతగా ప్రార్థించినాడో ఆయనలో ఆ మాట తన రచనపై ఉంటే కాని తాను ఇంతటి బృహత్ కావ్యము, ఇంతటి మహత్కావ్యము, ఇంతటి అజరామరమైనటువంటి కావ్యము తాను రాయలేను అన్న నమ్మకము ఎంతో ఉండుట వల్లనే ఈ విధముగా ఆ తల్లిని పొగిడి ఆ పద్యమును మనకు అందించి మన చేత నేర్పింపచేసినాడు ఆ మహనీయుడు. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లిక హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీష కుంద మందార సుధా పయోధిసిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగ నిన్నడుకల్వు భారతీ. అమ్మ, తల్లి భారతీదేవి, కాంతులు వెల్లివిరిసే శరత్కాలమునందని మేఘములు, ఆ శరద్ృతువులోని చంద్రబింబము శరత్కాలంలో వెన్నెల చంద్రుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటారు అని చెబుతారు పెద్దలు. మనము గమనిస్తే మనము కూడా దానిని వాస్తవము అని తెలుసుకోవచ్చు. అంటే తెల్లదనమును గురించి, తల్లి ఎంత తెల్లగా ఉంది అనే విషయాన్ని గురించి ఎన్నో ఉపమానాలతో మనకు ఈ పద్యమును ఇస్తూ ఉన్నారు పోతన్న గారు. శరన్మేఘములు, శరద్ృతువు చంద్రబింబము, పచ్చకర్పూరము, మంచి గంధము, రాజహంసలు, జాజిపూల దండలు, కురిసే మంచు, తెల్లని నురగు, వెండి కొండ, రెల్లు పూలు, ఆదిశేషుడు, మల్లెపూలు, కల్పవృక్షము, పాల సముద్రము, తెల్ల తామరలు, ఆకాశ గంగ, నీ ఉజ్జల శుభంకర ఆకారానికి ఉపమానాలు మాత్రమే కదమ్మా అని ఎంతో వినయముగా మనవి చేసుకుంటూ ఉన్నాడు. అంతటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తివైన నీ దర్శనము కన్నులారా మనసు మీర నాకు అనుగ్రహించి నా కవనమును నడిపించు తల్లి అని వేడుకుంటూ ఉన్నాడు ఆ మహనీయుడు. ఇక ఇంకొక పద్యము ఈ విధముగా సాగుతుంది. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రిక ఆడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీపిక ఆచుంబిత దిగ్విభాగ శుతి సూక్తి వివిక్త నిజప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపచూడు భారతి. చూడండి ఎంతటి చక్కటి ఆలోచన, ఎంత చక్కటి ఉపమానము ఆయన మనకు అందజేస్తూ ఉన్నాడు. తల్లి ప్రకాశమునకు ప్రతీకగా అప్పుడే వెల్లివిరియుచున్న పద్మము అలంకరించిన హస్తముతో శరశ్చంద్రుని వెన్నెల వికాసానికి చల్లదనానికి అనురూపమైన శ్వేత రూపముతో విజ్ఞాన స్వరూపాలై దిగ్దిగంతాలు సర్వం వెలిగిస్తూ ఉన్న ఆభరణాలలోని మణి మాణిక్యాల కాంతులతో వేద సూక్తులు వెల్లడి చేసే స్వీయ ప్రభావముతో ఉత్తమ తమ, ఉత్తమ తమ అంటే అది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటారు కదా, ఉత్తమ, ఉత్తమతర, ఉత్తమతమ, ఉత్తమతమ భావాల పరంపరలలో విస్తృతముగా విహరిస్తూ ఉండే భారతీదేవి, నీ దయాపూరిత దృక్కులతో నన్ను అనుగ్రహించువమ్మా అని వేడుకుంటూ ఉన్నాడు ఆయన తల్లిని. ఇక ఆ మాట అయిన తరువాత, అంటే సరస్వతీదేవి ప్రార్థన అయిన తరువాత, ఆయన దుర్గను తలుచుకుంటూ ఉన్నాడు. ఏ విధముగా తలుచుకుంటూ ఉన్నాడు అంటే, ఆమె ఈ సృష్టికే మూలము, తల్లులకు తల్లి అన్న అర్థములో ఆమెను ప్రార్థించుతూ ఉన్నాడు ఆ మహనీయు. అమ్మల గన్నయ్యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి ఉచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్మల ఉండెడి అమ్మ దుర్గా, మా అమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఈ పద్యమును తెలియని వారు కూడా ఎవరూ ఉండరు. ఇది భాగవతములోనిది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. ఈ పద్యములో నేను గమనించిన అంతరార్థమును మీకు వివరించుదాము అన్నది ఈ చిన్న ప్రయత్నము. అసలు అమ్మా అంటే మామూలు మానవుడికే ప్రాణము, అభిమానము. మరి ఈ జగత్కే సర్వరూపధారిణి అయిన దుర్గ అంటే ఇంకెంతనో ఆలోచన చెయ్యండి. దుర్గమైన మహిషాసురుని దునుమాడుటకు అవతరించిన రూపము దుర్గ. మనిషిలోని మహిష ప్రవృత్తి అనగా పశు ప్రవృత్తితో రాక్షస సమానుడవుతున్నాడు మానవుడు. మరి ఇంతటి ప్రవృత్తిని వదలటము అంటే దుర్గమము కాబట్టి మీరు దుర్గను ఆశ్రయించండి, ఆమె అమ్మలా మీకు అన్ని కాలాలలో మహత్వ కవిత్వ పటుత్వ సంపదలను కలుగ చేస్తుంది. మహత్వ అన్న ఈ పదానికి అర్థము దైవ సంబంధమైన మోక్ష అనుగ్రహము లాంటి ఫలితములు. కవిత్వ అన్న ఈ పదానికి సకల విద్యలు. పటుత్వ అన్న పదానికి ఈ దేహానికి శారీరక సంపూర్ణ ఆరోగ్యము. సంపదల్ ఈ పదానికి అర్థము అష్ట ఐశ్వర్యములు సమకూర్చగలదని. ఏ విధముగా ఒక శిశువునకు తల్లి ఇలా సమస్తము తాను అయి వ్యక్తునిగా తీర్చిదిద్దగలుగుతుందో ఆ విధముగా అన్నిటినీ సమకూర్చి ఆ తల్లి ఒక ప్రయోజకంగా చేయవలెను అని ఆయన ఈ పద్యము ద్వారా గూఢముగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ఈ పద్యములో అమ్మ అన్న పదము 12 పునరావృతమై ఉన్నది. మరి ఈ 12 అంటే ఏమిటి? ఈ 12 భచక్రములో గల రాసులకు సంకేతము. అనగా సకల సృష్టి ఆ తల్లి ఆధీనములో ఉన్నది అని, ఆ తల్లిని ఆశ్రయించిన వారిని తాను తల్లిలాగానే కాపాడుతుంది అని కూడా మనకు అభయము తల్లి తరఫున ఇస్తూ ఉన్నాడు పోతన. గమనించినారా ఎంత గొప్ప విషయమును ఎంత సులభమైన రీతిలో ఆ మహనీయుడు చెబుతూ ఉన్నాడే. అందుకే ఆయన అజరామరుడైనాడు. ఆయన వ్రాసిన భాగవతం మన దేశ భాషలలో ఎందులోనూ పొందని ఎంతో గొప్పదనమును పొందినది. మరి సరస్వతీదేవిని ప్రార్థించినాడు, దుర్గాదేవిని ప్రార్థించినాడు, లక్ష్మీదేవిని ప్రార్థించడా? ఆయనకు లక్ష్మి యొక్క అవసరము ఉన్నా లేకపోయినా అంటే ఆ విధంగా జరగదు కదా. లక్ష్మీదేవిని కూడా ఆయన ప్రార్థించినాడు. హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవు అర్థంపు బెన్నిక్క చందురు తోబుట్టు భారతీ గిరిస్తలతో నాడు పూబోడి తా మరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతం లేములు వాపు తల్లి శ్రీ ఇచ్చు నిత్య కళ్యాణముల్. దేవాదిదేవుడైన శ్రీహరి పట్టపు దేవి శ్రీదేవి రాసి పోసిన పుణ్యములు రూపు కట్టినటువంటి పుణ్యవతి ఆ తల్లి. ఆమె చూస్తామా, సిరి సంపదలకు ఆమె చిరునామ, చందమామకు గారాల తోబుట్టు, వాణితోనూ పార్వతీదేవితోనూ క్రీడించే పూవు అని, అరవిందముల మందిరమును కల జవరాలు, అఖిల లోకములకు ఆరాధ్యురాలైన అన్నుల నిన్న, చల్లని చూపులతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు చేసే బంగారు తల్లి ఆ శ్రీ మహాలక్ష్మి, నిత్య కళ్యాణములను అనుగ్రహించుకాక అని తెలియజేసుకుంటున్నాడు ఆ మహనీయుడు. ఈయన గజేంద్ర మోక్షమన్నాడు, మనకు కపాల మోక్షము కలిగించుతున్నాడే అని భయపడకండి. నేను నేరుగా గజేంద్రమోక్షము చెప్పన ఆరంభించినానంటే ఆ గజేంద్రమోక్షను వ్రాసిన పోతన్న గొప్పదనమును సవిస్తరముగా తెలిపే అవకాశము పోగొట్టుకుంటాను. ఆయన మహనీయుడు, భగవద్భక్తుడు. ఆయన వ్రాసిన ప్రార్థనా పద్యములు మనకు నిత్యపారాయణ యుక్తములు. మహానుభావులైన కవులందరూ ప్రార్థనా పద్యములతోనే తమ కావ్యమును ప్రారంభించుతారు. కానీ ఒక్క పోతన్న పద్యములకు మాత్రమే ప్రతి ఒక్కరూ పఠించే అదృష్టము కలిగినది. అది అదృష్టమైనప్పుడు అందరూ అనుభవించితే ఆ అదృష్టాన్ని బాగుంటుంది అన్న ఆశతో ఆయనను గురించి, ఆయన వ్రాసిన పద్యములను గురించి నేను అల్పుడనైనా కూడా నాకు తెలిసిన మేరకు మీకు తెలియబెరుచున్నాను. ఈరోజు నా ప్రసంగమును ఇక్కడ నిలుపుతాను. తర్వాత రోజు మిగతా విషయములతో మీ ముందుకు వస్తాను. నాకు చేతనైన రీతిగా గజేంద్ర మోక్షమును గురించి కూడా చెబుతాను. శుభం భూయాత్.
ఇప్పటి వరకు మీరు విన్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం.
అందరికీ నమస్కారం. నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Step into modern luxury at Langham in Grandview. Your boutique Studio Plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your Studio Plus suite today at livepreferred.com.
You just realized your business needed to hire someone yesterday. How can you find amazing candidates fast? Easy. Just use Indeed. Stop struggling to get your job posts seen on other job sites. With Indeed sponsored jobs, your post jumps to the top of the page for your relevant candidates, so you can reach the people you want faster. According to Indeed data, sponsored jobs posted directly on Indeed have 45% more applications than non-sponsored jobs. Don't wait any longer. Speed up your hiring right now with Indeed. And listeners of this show will get a $75 sponsored job credit to get your jobs more visibility at Indeed.com/kidsandfamily. Just go to Indeed.com/kidsandfamily right now and support our show by saying you heard about Indeed on this podcast. Terms and conditions apply. Hiring? Indeed is all you need.